రమణుడనగానెవరు? రమణ శిశు ఎన్ఎస్విఆర్ గురుమూర్తి, పార్వతీ పరమేశ్వరుల కుమారుడు, దేవసేనాపతి సుబ్రహ్మణ్యుడు అయిన కుమారస్వామియే రమణ మహర్షిగా ఈ భూమిపై అవతరించారు. శివశక్తులకు జన్మించిన జ్ఞానజ్యోతియే స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరు జ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుడు తానే రుద్రునికి వరప్రదానం చేసి దాని కొరకై స్కందునిగా అవతరించారు. సనత్కుమారుడు బ్రహ్మసృష్టిలో ప్రథములు, పరమజ్ఞాని. వీరు బ్రహ్మ యొక్క మనస్సంకల్పముచేనావిర్భవించిన వారు, మాయాతీతులు. ఈ జగత్తునంతా భ్రాంతిజన్యముగా నెరిగిన పూర్ణ తత్వజ్ఞులు. లోపల వెలుపల అనే భేదం లేక అంతా ఒక్కటే అన్న అఖండాద్వైత స్థితిలో ఎప్పుడూ ఉండేవారు సనత్కుమారుడే స్కందుడని ఛాందోగ్యోపనిషత్తు స్పష్టముగా తెలుపుతున్నది. నారదుడు సనత్కుమారుని వద్దకు జ్ఞానోపదేశమునకై వస్తారు. ఈ విషయాన్ని చెబుతూ ఛాందోగ్యం భగవాన్ సనత్కుమారస్తం స్కంద ఇత్యాచక్షతే తం స్కంద ఇత్యాచక్షతే. ఈ విధంగా భగవాన్ సనత్కుమారుడు నారదునికి ఉత్తమ స్థితిని బోధించినారు. వారికే స్కందుడని పేరు, వారికే స్కందుడని పేరు అని రెండు పర్యాయములు ఉద్ఘాటించినది. ప్రమాదవై మృత్యురహం బ్రవీమి, సర్వానర్థములకు ప్రమత్తతయే కారణము. స్వాభావికమైన బ్రహ్మాత్మ భావము నుండి జారిపోవుటయే ప్రమాదము. ఆత్మస్వరూపమును అనగా తన నిజస్వరూపమును ఎరుగకపోవుటయే జనన మరణాది సర్వానర్థములకు మూలకారణము. అసురులైన విరోచనాదులు ఎంతటి బలవంతులైనను ప్రమత్తత వలన, ప్రమాదము వలన, ఈ దేహమే ఆత్మయను అజ్ఞానము వలన పరాభూతులయ్యారు. అదే రీతిగా బ్రహ్మాత్మ భావన విషయంలో జాగరూకులై ఉండుట వలన అనగా సహజమైన ఆత్మస్థితి నుండి పరివర్తన లేకుండా ఉండుట వలన ఇంద్రాది దేవతలు బ్రహ్మీభూతులయ్యారు. ఇదే సంక్షిప్తంగా సనత్కుమారుడు నారదునికి చేసిన ఉపదేశము. ఇటువంటి సనత్కుమారుడు శివకుమారునిగా అవతరించిన వైభవ విశేషాలను కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు తమ స్కందలీలా వైభవమనే ఉపన్యాసంలో ఈ విధంగా మహత్వపూర్ణమైన వివరణను అందించియున్నారు. ఇటువంటి వారికి సనత్కుమారులకు విచిత్రంగా ఒక స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో దేవాసుర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవసేనాపతిగా పాల్గొని సనత్కుమారులు అసుర సంహారం చేశారు. స్వప్నం నుంచి మేల్కోగానే వారికి ఆశ్చర్యం వేసింది. తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పి ఈ స్వప్నానికి అర్థమేమి అని అడిగారు. నాయనా, నీవు పూర్వజన్మలో వేదాధ్యయనం చేశావు. దానిలో వచ్చే దేవాసుర యుద్ధమనే విషయం నీ మనస్సులో గాఢంగా నాటుకొన్నది. వైదిక యజ్ఞముల చేత తృప్తులై వరప్రదానం చేసేవాళ్ళు దేవతలు, వారిని జయించి స్వాధీనం చేయదలచేవాళ్ళు అసురులు. నీకు వేదమందున్న గాఢ అభిమానం చేత ఈ అసురులనందరినీ మనమే సంహారం చేయాలి అని ఆవేశపడ్డావు. ఆ ఆలోచనయే ఈ జన్మలోనూ నిన్ను వెన్నంటి వచ్చింది. అదే స్వప్నంలోనూ బహిర్గతమైంది. నీకు ఏ ఆలోచన ఉన్నప్పటికీ అది వాస్తవముగా జరిగియే తీరుతుంది. అందుచేత నీవు ఒకరోజు యదార్థముగానే దేవాసుర యుద్ధములో దేవసేనాపతిగా పాల్గొంటావు, అసుర సంహారం చేస్తావు. కానీ ఈ జన్మలో దేవతల, అసురుల, సర్వం బ్రహ్మమయం అన్న భావనలో నీవు ఉండటం వలన ఇంకొక జన్మనెత్తి ఈ కార్యాన్ని చేయబోతావు అని బ్రహ్మ బదులు చెప్పారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి, వాక్కు, మనస్సు, శరీరం ఈ మూడు ఒకని సత్యములో ప్రతిష్ట అయినచో అతనికి అతని ఉద్దేశము లేకనే ఒక గొప్ప శక్తి సిద్ధిస్తుంది. అనగా వాళ్ళు సత్యాన్నే చెప్పనక్కరలేదు, వాళ్ళు చెప్పినదల్లా సత్యమవుతుంది. పొరపాటుగానో ఇచ్చలేకయో వారు ఒకటి చెప్పినా అది వాస్తవికమవుతుంది. పరమసత్య ప్రతిష్ఠితుడైన సనత్కుమారుడు కలకనినను అది కల్లకాక నిజమై తీరాలి. సనత్కుమారులు ఆత్మారాములు, పరబ్రహ్మను తనలోనే అనుభవిస్తూ కూర్చున్న పరమ జ్ఞానులు, ప్రపంచమే ఒక స్వప్నమని భావించే పరమ విరాగులు. అందుచేత వారు తమ స్వప్నాన్ని గూర్చి విచారింపక అలాగే ఉండిపోయారు. కానీ సనత్కుమారుల స్వప్నంలో వచ్చిన విషయం అసత్యం కాకూడదే అన్న విచారం పరమేశ్వరునికి, ఆ మహాసంసారికి పట్టుకున్నది. అందుచే సనత్కుమారులు తన కోసం తన దర్శనార్థం తపస్సు చేయకపోయినా స్వయంగా సనత్కుమారులను వెతుక్కుంటూ పార్వతీ సమేతులై సనత్కుమారుల ఆశ్రమానికి వచ్చారు. సనత్కుమారుల స్థితి అద్వైత స్థితి. వారికి చెట్టు చేమ గుట్ట రాయి అంతా ఒకటిగానే ఉంది. అంతా బ్రహ్మమయం వారి దృష్టిలో. బ్రహ్మంలో ఉచ్చనీచములు లేవు, గరిష్ట కనిష్టములు లేవు. అందుచేత పరమేశ్వరుడు వచ్చినా వారికి భేదమేమీ తెలియలేదు. వారిని బ్రహ్మమే అని అనుకున్నారు. పరమేశ్వరునికి పూజాధికములు అర్పించాలన్న భావం కూడా తోచలేదు. వారు కూర్చున్నది కూర్చున్నట్లే ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ కాలం, మన లెక్కలో కొన్ని వేల ఏండ్లు కావచ్చు, సనత్కుమారుల ముందు నిలుచున్నారు. ప్రయోజనమేమీ కనిపించలేదు. వారు అలాగే అచలంగా ఉన్నారు. దీనిని చూడగానే ఆది దంపతులకు ఆనందం కలిగింది. ఇట్టి పరమ మౌని అయిన పిల్లవాడిని చూడగానే వారికి పరమ సంతోషం కలిగింది. అయినప్పటికీ పరమేశ్వరుడు దొంగకోపం తెచ్చుకుని, జ్ఞాని అన్న అహంకారమే కదా నీకు, మేము జగన్మాత జగత్పితలం వచ్చి ఉంటే నీవు అమర్యాద చేస్తున్నావే, నేను నీకు శాపమిస్తే ఏమి చేస్తావు అని ప్రశ్నించారు. సనత్కుమారులు భయపడలేదు. అలక్ష్యంగా, మీరు కోపించి శాపమిస్తే ఇవ్వండి, దానికేమి, అది ఆత్మను ఏ విధంగానూ బాధించదు అని బదులిచ్చారు. ఆహా, ఎట్టి ఉత్తమ జ్ఞాని అని ఈశ్వరుడు ఆశ్చర్యపడి మరికొంత పరిశీలింపదలచి, నాయన, నీ జ్ఞానమునకు మేము మెచ్చినాము, నీకు వరమేమి కావలెనో కోరుకో అని అడిగాడు. పరమేశ్వరా, నీవు వరము శాపము అనే పదప్రయోగం చేసేదాని వల్ల దీనికంతా ఏదో వేర్వేరు అర్థాలున్నట్లుగా నీవు తలుస్తున్నట్లు తెలుస్తున్నది. అట్లయితే సరే, నీకు ఏదైనా వరం కావలసి ఉంటే కోరుకో, ఆ వరాన్ని నేనే ఇస్తాను. సనత్కుమారులు చెప్పినది విని పరమేశ్వరుడికి సంతోషం వేసింది. సర్వలోకమహేశ్వరుడైన ఆయన చాలా వినయంతో తన్ను కొంచపరుచుకొని వరదానం అడిగారు. సనత్కుమారుల స్వప్నం సత్యం కావటానికి ఈ వరమే దారి అని ఈ విధంగా అడిగారు. నాయనా, నీవు పరమ జ్ఞానిగా బ్రహ్మకు పుత్రుడవై పుట్టినావు. బ్రహ్మకు కలిగిన భాగ్యం నాకు కలిగేటట్లు వరాన్ని ఇయ్యి. మరొక జన్మలో నీవు నాకు పుత్రుడివిగా జన్మించవలే, ఇదే నా కోరిక అని పరమేశ్వరుడు అడుగగా, ఆహా, అట్లాగే నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని సనత్కుమారులు వరమిచ్చారు. నారద మహర్షికి జ్ఞానోపదేశం చేసిన సనత్కుమారులు ఈశ్వరునికి పుత్రుడై పుట్టి ఆయనకే ప్రణవోపదేశం చేశారు. ఋగ్వేద పంచరుద్రములో ఈశ్వరుని స్తుతించు సందర్భమున కుమారునికి నమస్కరిస్తున్న పిత అని వర్ణించుట ఒక విశేషము. అట్లే ఈశ్వరాంశతో జన్మించిన ఆది శంకరులును తమ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో, అహం చాతిబాలో భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం సమస్తం మహేశ అని ప్రార్థించారు. ఈశ్వరుని త్రినేత్రము నుండి అగ్ని శిఖరూపంలో ఆవిర్భవించిన సనత్కుమారులు తిరువణ్ణామలైలోను అగ్నిస్వరూపముగానే ఉంటున్నారు. అందులకే తిరువణ్ణామలైలో కార్తీక జ్యోతికి, జ్యోతి దర్శనమునకు విశేషమైన ప్రాధాన్యత ఉంటున్నది. స్కందుని అవతారమైన రమణులు కూడా జ్ఞానజ్యోతి రూపులు. వారు నిర్యాణానంతరము తిరిగి తమ పూర్వరూపమైన తేజోరూపాన్నే ధరించారు. స్కందుడు ముందు కుమారిల భట్టుగా, వెనుక జ్ఞాన సంబంధులుగా, మూడవ అవతారము శ్రీరమణులుగా జన్మించినట్లు నాయన కావ్యకంఠ గణపతిముని అభిప్రాయము. ఈ విషయాన్ని భగవానే స్వయంగా అంగీకరించారు. స్కందుడు కుమారిల భట్టుగా జన్మించి బౌద్ధుల సిద్ధాంతములను ఖండించెను. బౌద్ధులను ప్రతిఘటించుటకు వారి మతతత్వములను పూర్తిగా అవగాహన చేసుకొనవలసియుండును. అందుచేత కుమారిల భట్టు బౌద్ధ సన్యాసి వేషముతో వారి విహారమందు చేరి బౌద్ధ గ్రంథములను అధ్యయనము చేసి బౌద్ధమత సిద్ధాంతములను పూర్తిగా గ్రహించగలిగెను. చివరి కాలమున కుమారిల భట్టు బౌద్ధులను వంచినందుకు ప్రాయశ్చిత్తముగా అగ్ని ప్రవేశము చేసెను. కుమారిల భట్టు అగ్నిలో ప్రాణములు వదులుట ఆ అవతార సమాప్తికి తగియున్నదని కంచి పరమాచార్యుల భావన. అది యథార్థమే. స్కందుని అవతారమైన జ్ఞాన సంబంధులు కూడా పరిపూర్ణ జ్ఞానులు. చిన్నతనమున ఆ జగన్మాతయే వారికి స్తన్యమొసగినది. వారు కూడా చివరకు పరమేశ్వరుని జ్యోతిలో లీనమైపోయారు. ఆ స్కందుడే రమణ మహర్షి. వారికి సనత్కుమారుల వలె అంతా బ్రహ్మమయం. నేను, నీవు, బ్రాహ్మణుడు, బ్రాహ్మణేతరుడు, హిందువు, పాశ్చాత్యుడు, ఆవు, కుక్క అనే భేదం లేక అంతా ఒక్కటే అన్న అద్వైత స్థితిలో ఎప్పుడూ ఉండేవారు. భౌతికమైన శరీరమంటూ ఒకటి ఉందనే విషయం కూడా వారికి తెలిసేది కాదు. రమణుల మహాసమాధి అనంతరం జరిగిన సంఘటనను వివరిస్తూ కృష్ణ భిక్షువు, ఆ క్షణముననే ఆకాశమునొక కాంతిపుంజము అద్భుత కాంతుల విరజిమ్ముచు ఆ చోటికి ఎగువ నుండి అరుణాచల శిఖరము వైపు, అనగా ఈశాన్య దిగ్భాగమునకు పయనమై కన్నులు మిరుమిట్లు గొల్పుచూ వెడలినది. దేశ దేశముల జనులు దీనిని చూచిరి. పత్రికల యంది కాంతి ప్రస్తావము ఎక్కువగా ప్రచురింపబడినది. అగ్నికుమారుడు స్కందుని అవతారమగు రమణ జ్యోతి సహజ రూపమును దాల్చి పరమేశ్వర స్థానమగు ఈశాన్య లోకమునకు పయనించినది. తనకి గల సిద్ధులను శ్రీభగవాన్ ఎంతో అరుదుగా వినియోగించేవారు. వారి పరిచారకులు రాజగోపాల అయ్యరుకి 3 సంవత్సరాల కొడుకుండేవాడు. అతనికి రమణుని పేరే పెట్టుకున్నాడు అయ్యరు. ఆ చంటివాడు రోజూ వచ్చి శ్రీభగవాన్కి ప్రణమిల్లేవాడు. ఒక రాత్రి ఆ పిల్లవాడిని పాము కాటువేసింది. రాజగోపాల అయ్యర్ వెంటనే పిల్లవాడిని ఎత్తుకొని శ్రీభగవాన్ హాలువైపు పరుగెత్తాడు. పిల్లవాడు ఆయాసపడుతున్నాడు. శరీరం నీలంగా అయిపోయింది. హాలులో భగవాన్ పాదాల చెంత పిల్లవాడిని ఉంచాడు రాజగోపాల అయ్యర్. శ్రీభగవాన్ పిల్లవాని ఒంటిని తన చేతులతో నిమిరారు. రమణ, నీకేం భయం లేదు, బాగానే ఉన్నావని అన్నారు. అంతే, ఆ పిల్లవాడు వెంటనే కోలుకొని మామూలుగా అయ్యాడు. రాజగోపాల అయ్యర్ ఈ సంఘటనని బహుకొద్ది మంది భక్తులకే చెప్పాడు. దీని గురించి ఎక్కువగా ఎవ్వరూ మాట్లాడేవారు కారు. ఆర్థర్ ఆస్బోర్న్.